అలాగే ఇది సత్యము కాదు అన్న తర్వాత ఇది పడిపోయే ముందు సాక్షిగా చూస్తూ దీన్ని వదిలేస్తారంతే. అంతేకాని అయ్యా నేను ఇంతకు ముందు కూర్చున్నాను పరమ పవిత్ర, ఆ కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టకండి అని అంటామేంటి? ఏమనం, ఆ కుర్చీలో ఇంకోటి కూర్చుంటే మనకేంటి? మనం దిగిపోయిన రైలు గురించి మనకి బెంగ, మనం వచ్చేసిన సినిమా హాల్ సీటు గురించి మనకి బెంగ, మనకేం బెంగ ఉండదు. ఇదిగో ఇది తెలియడం, లంకలోకి ప్రవేశించడం, సీతా దర్శనానికే వెళ్ళడం. ఇంకొక ప్రయోజనం ఉండదు శరీరము లోపలికి వెళ్ళడానికి. పైకి రావడానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి, లోపలికి వెళ్ళడానికి ఆత్మదర్శనం ఒకటే ప్రయోజనం. అందుకని లోపలికి వెళ్ళారు, బాహ్యమునందు లంకలోకి ప్రవేశించారు. ఆవిడేం చేసింది? రాజద్వారం తెరిచింది. తెరిచి లోపలికి వెళ్ళి వెతకవయా హనుమా అంది. ఆయన ఏం చేశారు? అలా వెళ్ళలేదు. ఆయన అద్వారేణ మహాబాహు ప్రాకారం అభిప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజహితంకర. ఆయన పెద్ద పెద్ద చేతులతో గోడ పట్టుకుని ఒక్కసారి ఎగిరి దాని నుంచి గభేలిన లోపల దూకారు. అది కూడా ఎలా దూకారు? దూకుతూ దూకుతూ కుడికాలు ఎట్టలేదట, చక్రేద పాదం సవ్యంచ శత్రుణాం సతుమూర్ధని, ఎడంకాలు పెట్టి దూకారు. ఎందుకు దూకడం అంటే, ఆయన వెడుతున్నది, ఆయన మహాపండితుడు, మహాప్రాజ్ఞుడు, మహాబుద్ధిమంతుడు హనుమ అంటే. ఎప్పుడైనా సరే మిత్రుడి యొక్క ఇంటిలోకి వెడితే రాజద్వారంలోంచే లోపలికి వెళ్ళాలి, వివాహ సమయమే కుడికాలు మాత్రమే పెట్టాలి. అందుకే పాపం కోడలు వస్తుంటే అత్తగారు ఎక్కడ యావరపాటుగా ఉన్నా కోడలు గృహప్రవేశం చేసేటప్పుడు మాత్రం గడప దగ్గరే కూర్చుంటుంది, అమ్మ కుడికాలెట్టు 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 అని. కుడికాలెట్టి లోపలికి వస్తే అది మిత్రపురం, స్నేహంగా ఉంటారు. పొరపాట్న ఎడంకాలు ఇట్టేసింది అనుకోండి, శత్రుపురం కింద లెక్క. మామగారు తల మీద కాలెట్టి లోపలికి వెళ్ళినట్టు, ఇంటికి యజమాని మామగారేగా. అందుకని అలా వెళ్ళకూడదు. అందుకని గృహప్రవేశం చేస్తే కుడికాలు లోపలెట్టాలి, పెడితే ఆ వంశం వర్ధిల్లుతుంది, అత్తమామలకి కోడలకి సఖ్యత కుదురుతుంది. అందుకని కుడికాలు లోపలెట్టమంటారు. ప్రయాణానికి వెళ్ళేటప్పుడు కుడికాలు బయటెట్టి వెళ్ళాలి, అలాగే వివాహానికి వెళ్ళేటప్పుడు కూడా కుడికాలు బయట పెట్టి వెళ్ళాలి. శత్రుపురంలోకి ప్రవేశిస్తుంటే ఎడంకాలు ముందు బయట పెట్టి శత్రుపురంలోకి వెళ్ళాలి. పైగా అది శత్రువు యొక్క తల మీద కాలు పెట్టడంతో సమానం. ఇన్ని ఇంత ప్రాజ్ఞత ఉన్నవారు కనుక, మహాపండితుడు కనుక, ఆయన ప్రాకారం నుంచి కిందకి దూకారు, లోపలికి వెళ్ళారు ఆ లంకాపట్టణంలోకి. చూశారు, అబ్బో ఏమి లంక, లంక అంటే మాటలా, కాంచన లంక. ఇందులోకి వెడితే అసలు గమ్మత్తంతా అక్కడ ఉంటుంది. మామూలు ఫోటోలు ఎన్ని చూసుకున్నా గమ్మత్తు ఉండదు, ఎక్స్రే చూసుకున్నప్పుడే ఉంటుంది గమ్మత్తంతా. ఇట్లా ఇంత సయ్యంగా నా ఉంటుంది, నా బుర్రకాయ అనిపిస్తుంది. సైనోసిస్ బాగా పట్టింది అనుకోండి, ఆపరేషన్ చేయాలా, ఆవిరి పడితే తగ్గుతుందా చూడాలి, ఒకసారి స్కల్ ఎక్స్రే తీయించుకురండి అన్నాడు అనుకోండి డాక్టర్ గారు. స్కల్ ఎక్స్రే తీసిన తర్వాత ఆయన ట్యూబ్లైట్ కిట్ కింద పెట్టి చూసేసి కవర్లో పెట్టి మనకి ఇచ్చేస్తాడు. నేను ఫోటో అందరికీ చూపించుకోవడానికి మనకి ఆతృత తీరదు, మనకేదో తెలిసిపోతుంది అనుకుంటే మనకేం తెలియదు, అది చూడవలసిన వాడు డాక్టరే చూడాలి. తెచ్చి ట్యూబ్లైట్ కింద ఇలా పెడతాడు, ఆ స్కల్ కనపడుతుంది పుర్రే. చూసుకుని ఇంత పౌడర్ రాస్తాను, ఇంత అల్లరి చేస్తాను, ఇట్లా ఇలా ఉంది బొత్తిగా ఇలాగా నేను ఉంటాను, ఇది నా నిజరూప దర్శనం అనమాట అని అప్పుడు భయపడతాడు. అలా లోపలికి వెళ్ళిన తరువాత అసలు గమ్మత్తులన్నీ లోపలే ఉంటాయి. ఇప్పటి వరకు కనపడిన దానికి లోపల ఎలా ఉంటుందో చూడండి. లంక ఎవడి శరీరం మీద వాడికి వ్యామోహం కదా, తన గోళ్ళు తనకి ఎంత, నా గోళ్ళు చాలా బాగుంటాయే, ఎర్రగా ఉంటాయే, నా వేళ్ళు చూసారా పొడుగ్గా ఉంటాయి నా వేళ్ళు అని ఓడు, నా చేతులు చూసారా పొడుగ్గా ఉంటాయని ఓడు, పొట్టిగా చక్క చూసారా చిన్న ఉంటాయి నా చేతులు, మేమేమిటో పొడుగ్గా ఉంటాయని పొట్టిగా ఉన్నవాడు, ఎవడిది వాడికి ఇంపు. లేకపోతే ప్రపంచం ఎలా నడుస్తుంది? నడవదు. తన రూపం మీద తనకి ద్వేషం వస్తే ఒక్క నిమిషం ప్రపంచం ఉండదు. ఎవడి శరీరం వాడికి ఇంపుగా ఉంటుంది, అది పెద్ద ఆశ్చర్యమే ఉంది. అందుకని చెప్పి ఆ లంక లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత గమ్మత్తుగా ఉందో చూడండి. ఉత్త అక్కడ చూస్తే ప్రసాదమాలా వితతాం స్తంభై కాంచనరాజితై శాతకుంభమయై దివ్యై గంధర్వ నగరోపమాం. ఇది గంధర్వ నగరమా అన్నట్టుగా ఉంది లంక. అన్ని బంగారు మేడలే, అన్ని బంగారు స్తంభాలే, అన్నింటికీ నవరత్నాలు తాపడం చేశారు, స్ఫటికములతో మెట్లు కట్టారు. ఎక్కడ చూసినా దిగుడుబావులు, ఎక్కడ చూసినా సరోవరాలు, ఎక్కడ చూసినా పక్షులు, ఎక్కడ చూసినా పళ్ళతో చెట్లు, ఎక్కడ చూసినా నెమళ్ల అరుపులు, ఎక్కడ చూసినా నాలుగేసి దంతాల ఏనుగులు, బంగారు ఆస్తరణములు పరిచినటువంటి రథాలు, దానికి కట్టేటటువంటి ఉత్తమమైనటువంటి అశ్వాలు, అందులో వేసేటటువంటి ఎద్దు చర్మాలు, జింక చర్మాలు, పులి చర్మాలు, సమస్త విలువైనటువంటి వస్తువులు అందులో కనపడుతున్నాయి. దీని లోపల కూడా అంతే కదా, చేతికి చెయ్యే గొప్ప, కాలుకి కాలే గొప్ప, కడుపుకి కడుపే గొప్ప, గుండెకి గుండే గొప్ప, ఏది ఒక దానికన్నా ఒకటి తక్కువ అందానికి ఉండదు, అన్నీ గొప్పే. శరీరం అంతా ఎవడిది వాడికి గొప్పగానే కనపడుతుంది. అందుకని ప్రసాదమాలావితతాం స్తంభై కంచనరాజితై శాతకుంభమయైర్ దివ్యైర్ గంధర్వ నగరోపమాం. ఇందులో ఉన్నవాళ్ళు ఎవరున్నారట? లంక యందు ఉన్నవాడు ఎలా ఉంటాడో, అయోధ్య యందు ఉన్నవాడు ఎలా ఉంటాడో తేడా చెప్తారు మహర్షి. తేడాగా మాట్లాడరు, ముందే అయోధ్య గురించి చెప్పేస్తారు. అక్కడ చెప్పినప్పుడు ఏం చెప్పారు, అయోధ్య మనం బాలకాండ చెప్పుకున్నాం, బాలకాండలో అయోధ్యానగరంలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో కొన్ని శ్లోకాలు చెప్పారు మహర్షి. నా కుండలి, నామకుటి, నాస్రగ్వి, నల్పభోగవాన్, నామృష్టో, నానులిప్తాంగో, నా సుగంధస్య విద్యతే, నామృష్టభోజి, నాదాత, నా ప్యనంగరిష్క దృక్, నా హస్తాభరణం, నాపి విద్యతే, నాప్యనత్మవాన్. ఆ శ్లోకాలు బాలకాండలో చెప్పుకున్నాం కదా. ఆభరణాలు లేనివాడు లేడు, దీక్షితులు కానివాడు లేడు, ఒకడికి అన్నం పెట్టనివాడు లేడు, అంగరాగం పూసుకోనివాడు లేడు, వేదం చదువుకోనివాడు లేడు, జ్ఞానం లేనివాడు లేడు, అతిథి పూజ చెయ్యనివాడు లేడు, తృప్తి లేనివాడు లేడు. అలాంటి వాళ్ళు అయోధ్యలో ఉంటారు. లంకలో ఎవరుంటారట? గమ్మత్తు చూడండి, లంకలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే మహర్షి అంటారు, దీక్షితాం జటిలాం ముండాం గోజినాంబరవాస సహా దర్భముష్టి ప్రహరణ అగ్నికుండ ఆయుధాం తథా. అక్కడ ఉన్నవాళ్ళు దీక్షితాన్, వాళ్ళు దీక్షితులై ఉన్నారట. దీక్షితుడై వాడు యజ్ఞమో యాగమో చేసి లోక కళ్యాణము కోసం చేస్తే అది చాలా గొప్ప విషయమే. కానీ వాళ్ళేం చేస్తున్నారట, జటిలాన్ ముండాన్, కొంతమంది బుర్రంతా వెంట్రుకలు దీంచేసుకున్నారట, గోజినాంబరవాస సహా కొంతమంది ఎద్దు చర్మాలు కట్టుకున్నారట, దర్భముష్టి ప్రహరణ కొంతమంది దర్భలు చేతితో పట్టుకున్నారట, కొంతమంది అగ్నిగుండాలు చేతిలో పట్టుకున్నారట. ఎందుకు ఇవన్నీ అంటే ఆభిచారిక ప్రయోగాలు చేస్తారు వాళ్ళు. యుద్ధకాండలో చూద్దరు కానీ ఇంద్రజిత్ ఎలాంటి పనులు చేస్తుంటాడో. అందుకని వాడు ఏం చేస్తాడంటే వాడు ఎప్పుడు శత్రువు వస్తాడేమో అని చూస్తూ ఉంటాడు. శత్రువు వచ్చాడనుకోండి వాడికి ఇంకా చేతిలో బాణం కూడా అక్కర్లేదు, ఆ దర్భలు మంత్రించి విసిరేస్తుంటాడు వాడు, అంతే. అవతల వాళ్ళు దెబ్బతింటారు. అలాగే చేతిలో అగ్నిగుండం పట్టుకుని ఉంటాడు, వాడికి శత్రువు అనిపించాడు అనుకోండి అగ్నిగుండాన్ని ప్రయోగం చేస్తాడు, ప్రయోగం చేస్తే శత్రువు దెబ్బతింటాడు. అందుకని ఇటువంటి ఆభిచారిక విద్యలున్నటువంటి వాళ్ళు, ఇటువంటి పనులు చేసేవాళ్ళు లంకలో ఉన్నారట. అందుకని దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజినాం బరవాస సహా దర్భముష్టి ప్రహరణ అగ్నికుండ ఆయుధాం తథా. మన ఇంటికి మనం రక్షణ పెట్టుకోవట్లా, దీనికి ఎన్ని రక్షణలు పెట్టుకుంటాం మనం, ఇది పడిపోకుండా ఉండాలని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవడూ దెబ్బతీయకుండా ఉండాలని ఎన్ని రకాల రక్షణలు పెట్టుకుంటాం. హెల్మెట్లు పెట్టుకుంటాం, షూస్ వేసుకుంటాం, ఒక్కొక్క ఆటలో అయితే ఎన్ని రకాలో ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, చేతుల నిండా, కాళ్ళ నిండా, దీని నిండా. ఎందుకు ఇవన్నీ? దీని మీద భ్రాంతితో, దీని మీద ప్రేమతోటే కదా. అంతేకాని ఆ సరిహద్దులలో ఉన్నటువంటి వీరజవాన్ ప్రాణాలు పోగొట్టుకునైనా సరే దేశమాతను రక్షించుకోసం వెళ్ళినట్టుగా వెళ్ళరుగా ఆటాడుకునేవాడు. వాడికి ముందు దేహాన్ని రక్షించుకుంటాడు, తర్వాత దేశం సంగతి చూస్తాడు. అందుకే కదా అన్ని కట్టుకుదుగుతున్నాడు. వాడి దగ్గర దేశం కోసం వాడు ఏదో చేసేస్తాడని నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. అసలు వాడు ఇండియా గెలవలేదని, ఇండియా గెలవలేదని మర్రే ఇవ్వకూడదు. అన్ని కట్టుకున్నాడంటే వాడు ముందు తన సంగతి చూసుకున్న తర్వాత ఇండియా సంగతి చూస్తాడని తెలిసిపోతోంది. అలా చూసేవాడు వేరేవాడు ఉన్నాడు, ఆ దేశ సరిహద్దుల్లో ఉన్నవాడు. వాడు తన గురించి చూసుకోడు, దేశం గురించి చూస్తాడు వాడు. అందుకని ఇన్ని రకాలైనటువంటి రక్షణలు పెట్టుకున్నవాడు వాడికి ఎప్పుడూ కూడా అవతల వాడిని పరగొట్టడమే తన వృద్ధిలోకి రావాలి. అందుకని ఇంత వృద్ధిలోకి రావాలనే తన వృద్ధి కోసం ఇతరుల్ని పడగొట్టేటటువంటి దుర్మార్గ లక్షణం ఉన్నవాడే లంక యందు ఉన్నవాడు, శరీరము యొక్క భ్రాంతిని అంతగా పట్టుకుని ఉన్నవాడు. అందుకని అటువంటి వాళ్ళందరూ ఉన్నారట. అటువంటి లంకాపట్టణంలోకి ప్రవేశిస్తే ఒక గమ్మత్తైన మాట ఒకటి అంటారు మహర్షి, చంద్రుడు సాచివ్యం చేశాడయ్యా హనుమకి అన్నారు. చంద్రుడు సాచివ్యం చేయడం ఏంటి అంటే ఒక్కసారి ఆకాశంలోకి చంద్రుడు వచ్చాట. చంద్రుడు వస్తే ఎలా ఉన్నట్ట, హంసో యథా రజత పంజరస్థ, సింహో యథా మందర కందరస్థ, వీరో యథా గర్విత కుంజరస్థ, చంద్రోపి బిభ్రాజత దంబరస్థ. అంత్యానుప్రాస శ్లోకం కూడా అందంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక గొప్ప రహస్యం చెప్తున్నారు మహర్షి సుందరకాండలో. మీరు ఆ కోణంలో ఆలోచించాలి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీకు లంకలో ఇద్దరు మహాభక్తులున్నారు, ఇద్దరు గొప్ప తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళిద్దరు? ఒకరు హనుమ, తెలిసిపోతోంది ఇవాళ లంకకు వచ్చారు కాబట్టి, లంకలో ఆయన ఉన్నారు కదా, అందుకని లంకలోకి వచ్చారు కాబట్టి మహాభక్తుడు గొప్ప తపశ్శక్తి ఉన్నటువంటి హనుమ ఉన్నారు. రెండవ వారు ఎవరున్నారు? లోపల రావణాసురుడు ఉన్నాడు. రావణాసురుడు కూడా గొప్ప తపశ్శక్తి ఉన్నవాడు, గొప్ప భక్తి ఉన్నవాడు. హనుమ అపారమైన పరాక్రమవంతుడు, రావణాసురుడు అపారమైన పరాక్రమవంతుడు. హనుమ విశేషమైన కాంతి కలిగినవాడు, రావణాసురుడు అపారమైన కాంతి కలిగినవాడు. హనుమ ఎదురుగుండా వచ్చి నిలబడితే దుర్నిరీక్షుడు, రావణాసురుడు ఎదురుగుండా వచ్చి నిలబడితే దుర్నిరీక్షుడు. హనుమ కావాలనుకుంటే కామరూపాన్ని పొందుతాడు, రావణాసురుడు కామరూపాన్ని పొందుతాడు. కానీ చంద్రుడి సాచివ్యం హనుమకి మాత్రమే ఉంది, రావణాసురుడికి లేదు. దీని రహస్యం ఏమిటో తెలుసా అండి? నువ్వు పూజ చెయ్యొచ్చు, పునస్కారం చెయ్యొచ్చు, తపస్సు చెయ్యొచ్చు, దానం చెయ్యొచ్చు, ధర్మం చెయ్యొచ్చు, ఎన్నైనా చెయ్యొచ్చు. ఏది చేసినా ఈశ్వరార్పణ బుద్ధితో జగత్తుని బ్రహ్మమయంగా చూస్తూ ఇంకొకటికి ఉపకారం చెయ్యడం అన్నది నీ ప్రధానమైన దృష్టి అయితే నీకు భగవంతుని యొక్క రక్షణ లభిస్తుంది. రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందున్, రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాపచిత్తుండగుటం. 1000 రక్షణలున్నా సరే వాడు పాపాత్ముడైతే మాత్రం ఈశ్వరానుగ్రహం లేకపోతే వాడు వెళ్ళిపోతాడు. ఏ రక్షణ లేకపోయినా సరే వాడు కేవలం భగవంతుణ్ణి నమ్ముకున్న వాడైతే ఎంత ప్రమాదంలోంచైనా బట్ట కట్టి బయటపడిపోతాడు. ఇదే తేడా. అందుకే లోపల ఆయన పడుకున్నాడు, బయట హనుమ ఉన్నారు. చంద్రుని యొక్క సాచివ్యాన్ని ఇవ్వాల ఒక్క హనుమకి మాత్రమే చెప్తారు. ఎందుకని? లోకోపకారం కోసమని వెళ్ళినటువంటి మహానుభావుడు హనుమ. ఇవాళ హనుమకి సాచివ్యం చేస్తున్నారట. ఎలా? హంసో యథా రజత పంజరస్థ వీరో యథా గర్విత కుంజరస్థ సింహో యథా మందర కందరస్థ చంద్రోపి బిభ్రాజతదంబరస్థ. వెండి పంజరంలో పెట్టిన హంస ఎలా ఉంటుందో అలా ఉన్నారట. కాదుట, మందర పర్వతపు గుహలో ఉన్న సింహం ఎలా పడుకుంటుందో అలా ఉందిట ఉన్నారట చంద్రుడు. కాదుట, బలిష్టమైనటువంటి ఏనుగు మీద కూర్చున్న వీరుడిలో ఉన్నారట, అలా ఆకాశంలో ఉన్నట్ట చంద్రుడు. ఈ మాట చెప్పడంలో ఒక రహస్యం ఉంది. హంసో యథా రజత పంజరస్థ. హంస రాయబారము 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 అని మనకు మాట అంటాం మనం. హంస రాయబారం చేసిందండి, హంస రాయబారం చేసిందండి అని నలదమయంతులకి చేసింది. హంస కలుపుతుంది ఇద్దరిని. అందుకని అలా కలపబోతున్నారు ఇవాళ హనుమ ఎవరిని? సీతారాముల్ని. సీతారాముల్నిద్దరినీ కలపడానికి వచ్చినటువంటి హనుమకి జీవబ్రహ్మైక్య సిద్ధిని పొందడానికి ఆత్మదర్శనం చెయ్యడానికి వచ్చినటువంటి ప్రాజ్ఞుడైన హనుమకి ఈశ్వరానుగ్రహం కలుగుతోంది. భగవద్ అనుగ్రహం ఉంటే తప్ప ఉపాసనలో వచ్చే దోషాలు సర్దుకో. ఈశ్వరానుగ్రహం ఉందనుకోండి, మీ ఉపాసనలో ఏమైనా దోషాలుంటే వాటిని మళ్ళీ ఈశ్వరుడే తెలియచెప్పి సర్దిస్తాడు. ఈశ్వరానుగ్రహం లేదనుకోండి, అందుకే ఎంత జ్ఞాని భక్తి విడిచిపెట్టడు. భక్తి జ్ఞానం కలిసే ఉంటాయి, లేకపోతే దోషం సరిపడదు. అందుకే కాత్యాయనీ వ్రతంలో వాళ్ళు చేసిన దోషం ఏమిటో కృష్ణుడు వచ్చి చెప్పాడు, మీరు దిగంబరంగా స్నానం చేస్తున్నారు అందుకే మీకు ఫలితం కలగట్లేదని. ఈశ్వరానుగ్రహం ఉంటే లోపం దిద్దుకుంటుంది, ఈశ్వరానుగ్రహం లేకపోతే లోపం దిద్దబడదు. ఇవాళ హనుమకి చంద్రుని యొక్క సాచివ్యం ఉంది. చంద్రుడంటే పరమశివుడు, సాక్షాత్ శంకరుడు. ఎందుకని? అష్టమూర్తులుగా చంద్రుడు ఉంటాడు. ఈశ్వరుడు యొక్క 8 రూపాల్లో చంద్రుడు ఒకటి. అందుకే భూరంభంసనలో నిలోంబర మహార్నాదో హిమాంసుప్పుమా అన్నంటారు శంకరాచార్యుల వారు. దక్షిణామూర్తి స్వరూపంలో, దక్షిణామూర్తి స్తోత్రంలో చంద్రుడిగా ఉండేవాడు శంకరుడు ఉంటాడు. శివుని యొక్క అనుగ్రహం పడుతోంది కాబట్టి, ఈశ్వరానుగ్రహం వెనకాల ఉంది కాబట్టి ఎవరికి ఆయనకి ఉపాసనలో వచ్చే దోషాన్ని మళ్ళీ ఆయనే దిద్దుతాడు. భగవంతుడు దిద్ది ఆత్మదర్శనం అయ్యేటట్టు చేయిస్తాడు. ఇది ఎక్కడ జరుగుతుందో మీరు చూస్తారు, ఎక్కడ ఉపాసనలో దోషం వచ్చిందో. సరే, అందుచేత బాహ్యంలో సీతారాముల్ని కలపడానికి వచ్చారు, అందుకని ఇవాళ హంసలా సాచివ్యం చేస్తున్నారు వెలుతురు పడేటట్టు. సింహో యథా మందర కందరస్థ. మందర పర్వత గుహలో పడుకున్న సింహంలా ఉన్నారు ఇవాళ. ఎవడు పడుకున్నవాడు? సీతమ్మ తల్లిని అపహరించి తెచ్చి తన 7 కక్షల లోపల ఉన్న తన పడక గదిలో పడుకున్నవాడు రావణాసురుడు. ఆ రావణాసురుడి యొక్క బతుకు బయట పెట్టడానికి వాళ్ళ హనుమ వచ్చారు. ఎలా వచ్చారు? వీరో యథా గర్విత కుంజరస్థ. ఏనుగు మీద వచ్చిన మహావీరుడు వచ్చినట్టు వచ్చారు. అందుకని అలా ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. శ్లోకం సాచివ్యం చేసినట్టు ఉంటుంది, కానీ ఉపాసనకి సంబంధించినటువంటి రహస్యాన్ని అందులో ఆవిష్కరిస్తూ ఉంటుంది. అటువంటి చంద్రుడు లోకస్య పాప నివినాశయంతం. ఈ శ్లోకాలకి సుందరకాండలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు తెలిసి వినండి, తెలియక వినండి. అందుకే సుందరకాండ వింటే ఫలితం, సుందరకాండ వింటే ఫలితం అని ఎందుకంటారో తెలుసా? ఖచ్చితంగా హనుమ ఈ వెతుకుతున్న రోజు ఏ రోజు వెతికారో తెలుసా అండి? ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నాడు అన్వేషణం చేశారు. త్రయోదశి నాడు శైవ సాంప్రదాయంలో ఎవరైనా శరీరం విడిచిపెడితే చాలా గొప్ప తిథది. వైష్ణవ సంప్రదాయంలో ఏకాదశి ఎంత గొప్పదో శైవ సంప్రదాయంలో త్రయోదశి అంత గొప్పది. త్రయోదశి చంద్రుని యొక్క కాంతి పరిఢవిల్లి ఉంటుంది పున్నమికి ముందర. ఆ త్రయోదశి నాడు ఆయన అన్వేషణం చేస్తున్నారు, ఆయన మీద శివానుగ్రహం పడుతోంది. ఈ శ్లోకాలు మీరు తెలిసి వినండి, తెలియక వినండి, శివానుగ్రహాన్ని శబ్దస్వరూపంగా కురిపిస్తాయి. అందుకని సుందరకాండ వినండి, సుందరకాండ వినండి అంటారు. శివానుగ్రహం కలిగితే ఏమవుతుంది? శివ అంటే మంగళప్రదుడు, ఆయన మంగళం చేస్తాడు. ఏ అమంగళం వెంట తిరగడం వల్ల ఇన్నాళ్ల నుంచి శోకిస్తున్నారో ఆ శోక కారణం తొలగిపోతుంది. అందుకని సుందరకాండ వింటారు, అది రహస్యం. అందుకని లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శు సీతాం సుమదాభియంతం. ఆ చంద్రుడు ఎలా ఉన్నట్ట? లోకస్య పాపాని వినాశయంతం, లోకము యొక్క పాపమును పోగొట్టేవాడిగా ఉన్నట్ట. లోకము యొక్క పాపమును ఎవడు పోగొడతాడు చెప్పండి? మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఒక తప్పు చేశాడు, ఒకడు ఒకడిని ఒకడు హత్య చేశాడు. హత్య చేస్తే కోర్టుకి కేసు వెళ్ళింది. న్యాయమూర్తి గారు ఏం చెప్తారు? హత్య చేశాడా లేదా విచారణ చేస్తారు. చేశారు అని రుజువైంది అనుకోండి, వాడికి శిక్ష వేస్తారు. రాష్ట్రపతి గారికి క్షమాభిక్ష అప్లికేషన్ పెట్టుకున్నాడు అనుకోండి, రాష్ట్రపతి గారు ఏం చేస్తారు? ఆయన ఇద్దరినీ పిలిచి వాదోపవాదాలు వినరు. ఆయన నేను క్షమాభిక్ష పెట్టాలి అని ఆయనకు అనిపించింది అనుకోండి, నువ్వు ఇంత నేరం చేసినా నీకు క్షమాభిక్ష పెడుతున్నాను, నువ్వు ఇంక నుంచి జాగ్రత్తగా ఉండు అని వాడిని బయటకు వదిలేస్తాడు. ఆయన సంతకం పెట్టారనుకోండి, ఆర్డర్ వేసి, వాడు హత్య చేయలేదా, హంతకుడు కాడా, సుప్రీంకోర్టు చెప్పింది వాడు హంతకుడని. కానీ రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టారు. ఏమైంది? వాడి పాపం పోయి. ఎందుకని? మనమే ఎన్నుకున్న రాష్ట్రపతికి ఇంత విశేషాధికారం ఉంటే ఈ బ్రహ్మాండములను సృష్టించిన పరమాత్మకి ఎంత విశేషాధికారం ఉండాలి? ఆయన అనుగ్రహం ఉంటే పాపములను కడిగేస్తాడు. అందుకే వెంకటేశ్వరుడై ఉంటాడు. వేమంటే పాపం, కటతి అంటే తీసేయడం, ఈశ్వరా అంటే ఎదురు తిరిగి ఇంకొకటి అడగలేడు ఎందుకు తీశామని. సర్వజగన్నియామకుడు కాబట్టి వెంకటేశ్వరుడు. వెంకటేశ్వరుడు వెంకటేశ్వరుడు కాడు, వేంకటేశ్వరుడు. వేకి దీర్ఘం ఉండాలి. వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో వివాహం అని రాయాలి, కానీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో వివాహం అని రాయకూడదు. వేంకటేశ్వర అని రాయాలి. అది వేం ఉంటేనే పాపాన్ని తీయడం, వేం అంటేనే పాపం. అందుచేత ఆ మాట చెప్తూ ఎంత అందంగా మాట్లాడారో చూడండి, లోకస్య పాపాని వినాశయంతం. మనకి ప్రత్యక్షంగా కనపడుతుంటాడు ఆకాశంలో చంద్రుడు. ఈ చంద్రుడే ఆనాడు సాచివ్యం చేశాడు. శంకరుడు ఇక్కడే ఉన్నాడు ఎదురుగుండా కనపడుతూ మీకు అంబరతలంలో. ఆయన ఏం చేయగలడట? ఆయన అనుగ్రహం కలిగితే పాపాన్ని తీసేస్తాడట. పాపం ఉంటేనేగా మీరు శోకిస్తున్నారు. ఆ పాపం ఆయన అనుగ్రహించి తీసేశాడనుకోండి, ఇంకా శోకం ఎక్కడుంది? అందుకని ఇది దాని ఆ శ్లోకానికి ఉన్న శక్తి. లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయంతం. ఏదైనా ఒక పని జరగాలి అంటే ఏది ఉండాలి? ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం లేదనుకోండి వాడేం చెయ్యలేడు. మనస్సుకి అధిష్టాన దేవత ఎవరో తెలుసా? చంద్రుడు. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత అంటుంది పురుష సూక్తం. అప్పటి వరకు పరిష్కారం అక్కడే ఉంది, సమస్య అక్కడే ఉంది. మీకు ఆ పరిష్కారం తెలియలేదు. ఎందుకు తెలియలేదు? మనస్సు ఎందు ఆ ఉత్సాహం లేదు, మనస్సు అటు వేపుకి వెళ్ళలేదు. ఇవాళ ఈశ్వరానుగ్రహం కలిగింది, మనస్సు ఉత్సాహాన్ని పొందింది, ఎటెళ్ళాలో ఆలోచన దొరికింది, అటు వెళ్ళిపోయారు. ఏమైపోయింది? సమస్య విడిపోయింది. అరే రే రే, ఈయన్ని పట్టుకుంటే అయిపోతుందని తెలియలేదండి, ఇన్నాళ్ళు అనవసరంగా తిరిగాను, ఇన్నాళ్ళకి తెలిసి నేను పట్టుకున్నాను, పని అయిపోయింది అంటాడు. ఏమైంది? అనుగ్రహం కురిసింది. అందుకని ఇది సముద్రమునకు ఉత్తేజితుణ్ణి చెయ్యగలిగినటువంటి వాడై ఉన్నట్ట చంద్రుడు. సముద్రాన్ని ఉత్తేజితుణ్ణి చెయ్యగలిగిన వాడు మీ మనస్సుని కూడా ఉత్తేజితుణ్ణి చెయ్యగలడు. అందుకే లూనటిక్స్ అని అంటారు ఆ వైద్య పరిభాషలో. వాళ్ళు చంద్రుణ్ణి ఆధారం చేసుకుని పిచ్చి పెరుగుతుంటుంది, పిచ్చి తగ్గుతుంటుంది. మనస్సు యొక్క వ్యగ్రత కూడా, సామాన్యుడి మనస్సు కూడా అంతే. పౌర్ణమికి అమావాస్యకి మనస్సు దానికి సంబంధించి ప్రభావాన్ని పొందుతుంటుంది. సరే, అందుచేత ఉత్సాహమునుగా మార్చగలిగిన వాడై ఉంటాడు పరమాత్మ, ఆయన అనుగ్రహం కలిగితే. అందుకని లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాం సుమదాభియంతం. సమస్త భూతములను ప్రకాశింపచేస్తున్నట్ట. సూర్యుడు ప్రకాశింపచేస్తాడు, కానీ ఒక తేడా ఉంటుంది, తపింపచేస్తాడు. ప్రకాశం ఉంటుంది కానీ మీరు ఎక్కువసేపు కూర్చోలేరు ఎండలో, బా ఉక్కబెట్టేస్తోందండి అంటాం. వెన్నెలు ఉందనుకోండి ఎంతసేపు అయినా కూర్చుంటారు. మూన్ లైట్ ఫుల్ మూన్ నైట్, ఫుల్ మూన్ డిన్నర్, ఫుల్ మూన్ డిన్నర్ అంటారు. ఆ పౌర్ణమి నాటి రాత్రి కూర్చోవడం అంటే అదో గొప్ప సంతోషం. ఎందుకని ఎంతసేపు కూర్చున్నా ఎంత హాయిగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. మనస్సుని ఉత్తేజితుణ్ణి చేస్తాడు, బాహ్యమునందంత చల్లగా ఉంటుంది. అందుకని దదర్శ సీతాం సుమతాభియంతం వినిష్ట సీతాం సుతుషార పంకో మహాగ్రహగ్రహ వినిష్ట పంక ప్రకాశ లక్ష్మాశ్రయ నిర్మలంకో తథా ప్రకాశో విరరాజచంద్ర. మళ్ళీ చంద్రుడి గురించే, వినష్ట సీతాం సుతుషార పంకో మంచు బురద పట్టినట్టుగా చంద్రుడి చుట్టూ చేరిందిట. చేరితే ఇవాళ ఎవరు ఆదుకున్నారట, మహాగ్రహగ్రహ వినిష్ట పంక సూర్యకిరణాలు వచ్చి చంద్రుడి మీద పడ్డాయిట. వెంటనే బురద ఎగిరిపోయిందిట. ఆ ఉపాసన చేసేవాడికి మనస్సులో కొంచెం అటు ఇటు ఊగిసలాట్ ఉంటుంది. దీన్ని ఎవరు నిలబెట్టాలి? ఈశ్వరుడే నిలబెట్టాలి. మళ్ళీ ఈ హనుమ ముందుకెళ్ళిన తర్వాత కొంచెం అటు ఇటు అవుతారు, సీతమ్మ కనపట్టలేదు కనపట్టలేదని. ఉత్సాహం ఎవరివ్వాలి? భగవానుడే ఇవ్వాలి. అందుకని మహాగ్రహగ్రహ వినిష్ట పంక ప్రకాశ లక్ష్మాశ్రయ నిర్మలాంకో స్తథా విరాజో స్తథా ప్రకాశో విరరాజచంద్ర. అలా కాని ఉన్నాడనుకోండి, ఒక్కసారి మనస్సుకి పట్టినటువంటి నిరుత్సాహం పోయిందనుకోండి, సమాధానాలన్నీ తెలిసిపోతున్నాయి అనుకోండి, పిల్లాడు ఎంసెట్ పేపర్కి వెళ్ళిన తర్వాత అబ్బా అన్ని నాకు వచ్చినవే అంటాడు, అన్ని నాకు వచ్చినవే అంటే పక్కవాడు అంటాడు నాకేమీ రానివ్వడ్డాయంటాడు. వీడికి వచ్చినవి వీడికి రానివి ఎలా అయ్యాయి ఒకే కాలేజీలో చదివితే? అంటే వాడి మనస్సులో ఏవి ఎంసెట్ పేపర్లో వస్తాయో అవి చదివేటట్టు వాడి బుద్ధి ప్రచోదనమైంది. వాడికి అవి తెలిసినవయ్యే, వీడికి అవి తెలియనివయ్యే, అంతే తేడా సక్సెస్కి. ప్రచోదయాత్ 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 అంటుంది అందుకే మంత్రం. అందుకని ఏమైందిట, అలా కానీ ఒకసారి ఆనందం పొందేశారనుకోండి ఇంటికి ఎలా వస్తాడు పిల్లాడు, అమ్మా సక్సెస్ అని అరుచుకుంటూ ఇంకా బూట్లు కూడా విప్పాడు, సాక్స్ ఇప్పుడు ఆ బూట్లు ఇటొకటి విసురుతాడు ఇటొకటి విసురుతాడు. అమ్మా ఖచ్చితంగా యూనివర్సిటీలో సీట్ వచ్చేసినట్టే అమ్మా, నాన్నగారికి చెప్పు, జేఎన్టీయూ హైదరాబాద్లో జాయిన్ అవ్వమంటే హైదరాబాద్లో జాయిన్ అవుతాను, వైజాగ్లో జాయిన్ అవ్వమంటే వైజాగ్లో జాయిన్ అవుతాను, మీ దగ్గరే ఉండి చదువుకోమంటే కాకినాడలో చదువుకుంటాను, ఏదైనా సరే సీట్ వచ్చేస్తుంది అమ్మా, బిలో 100 ర్యాంక్ గ్యారంటీ అంటాడు. ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఆనందం? మనస్సుకి ఉత్సాహం కలిగించాడు పరమాత్మ, అది ఫలితానికి హేతువైంది. ఆ ఉత్సాహం ఫలితంగా మారబోతోంది. అందుకని ఎలా ఉన్నారు ఇవాళ చంద్రుణ్ణి చూస్తే ఆకాశంలో సాచివ్యం చేసినప్పుడు ఎంత అందంగా మాట్లాడతారో చూడండి మహానుభావుడు. ఆ ఒక్కసారి శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర రాజ్యం సమాసాత్య యథా నరేంద్రో స్తథా ప్రకాశో విరరాజచంద్ర. పెద్ద శిలాతలం అంటే ఒక రాతి మీదకెళ్ళి ఒక సింహం కూర్చుంది అనుకోండి, ఏమవుతుంది? సింహం కూర్చుంటే ఒక అరణ్యంలో సింహం నడిచి వెళ్ళిపోతుంటుంది, సింహం వెంట్రుకలకి వాసన ఉంటుంది, పెద్ద పులి వెంట్రుకలకి, ఆ వాసన తగలగానే జంతువులు పారిపోతాయి. అది అలా వెళ్ళి 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 ఓ చోట కూర్చుంది అనుకోండి, రాయి మీద కూర్చుని ఇలా ఒంటి మీద ఇలా నాక్కునోసారి అటు ఇటు చూసి జూలు విదల్చి నోరు తెరిచి పెద్ద నాలిక వేళ్లాడేసుకుని కొండ మీద కూర్చుని శిలాతలం మించి చూస్తోంది అనుకోండి, అలా ఒక లేళ్లగుంపు బయటికి వచ్చింది అనుకోండి, ఆ సింహం వాటిని చంపుతుందా చంపదా తర్వాత విషయం. సింహాన్ని చూస్తాయంతే, ఏం చేస్తాయి ఇవన్నీ? పరుగు పారిపోతాయి అంతే. ఎందుకని అది సింహం, అది వస్తుందో రాదో తర్వాత మాట, అది అక్కడ ఉంది మనం అక్కడ కూర్చుంటాడు పారిపోతా అంతే. అందుకని ఆ ఉత్సాహం అలా ఉంటుంది. స్వామి తోరణం మీద కూర్చుంటారంతే ఒక పరిగె కింద పడిపోతారు ఇన్ని లక్షల మంది వెళ్ళిపోయి రాక్షసులు. అందుకని శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర. ఏనుగులు యుద్ధాలకి తీసుకెడతారు ఏనుగుల్ని, అవి చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆ యుద్ధం. నిజంగా యుద్ధానికి వెళ్ళిన ఏనుగుకి ఆయుధాలు ఇవ్వరు, గుర్రాలు బండి ఒకటే లాగుతాయి, ఏనుగు అలా కాదు, ఏకకాలమునందు వహిస్తుంది యుద్ధం చేస్తుంది రెండు చేస్తుంది, రాజుని పైన కూర్చోబెట్టుకుంటుంది. అంబారీలో కూర్చుని రాజు యుద్ధం చేస్తూ ఉంటాడు, ఏనుగు కూడా యుద్ధం చేస్తుంది, రాజుని పైన కూర్చోబెట్టుకుంటుంది యుద్ధం చేస్తుంది. ఎలా? ఏనుగుకి ప్రత్యేకం కర్రో తుపాకో ఇవ్వరు, ఏనుగు తొండం పెట్టి కొట్టేస్తుంది. ఏమీ అక్కర్లేదు, అక్కడ కూడా పడిపోయారు అనుకోండి, పెద్ద హీంకారం చేస్తూ కాలేసింది అనుకోండి చాలు, లేకపోతే తన ఒళ్ళు పెట్టి ఏ రథాన్ని దగ్గరికో వెళ్ళి ఇల్లా అందనుకోండి ఆ రథం అయిపోయినట్టే పడిపోయినట్టే. అది అక్కర్లేదు ఇది అక్కర్లేదు, ఓ 10 మంది దగ్గరికి వెళ్ళి తొండం ఎత్తి పెద్ద హీంకారం చేసింది అనుకోండి, కొంచెం బీపీ హై లెవెల్లో ఉన్నవాడు పడిపోతారు. రేపు పొద్దున్న స్వామి కూడా అంతే,
ఆయనకేమక్కర్ల, పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థోగ విశ్వామిషితాం సర్వరక్షసాం. నాకు ఆయుధాలు అక్కర్లేదురా, గోళ్లతో చీల్చేస్తాను, పాదాలతో తొక్కేస్తాను, గుప్పెళ్లతో గుద్దేస్తాను, నా తొడల కింద పెట్టి నిలిపేస్తానన్నారు. అందుకని రాజ్యం సమాసాద్యయథా నరేంద్ర, రాజు ఎంత గొప్పవాడైనా రాజ్యం లేకపోతే పరిపూర్ణత ఎక్కడ ఉంటుంది? ఆఖరణ జరగవలసిన ప్రయోజనం ఏమిటి? సీతారాముల యొక్క కలయిక. అలా ఈ ఫలితాల్ని ఇవ్వగలిగినటువంటి మానసిక ప్రచోదనం చేసి ఉపాసనలో వచ్చేటటువంటి వైక్లభ్యములను దిద్దగలిగినటువంటి నిర్హేతుకమైన ఈశ్వర కృపని ప్రకటించేటటువంటి స్వరూపముతో ఆకాశమనందు చంద్రభగవానుడు ప్రకాశిస్తున్నట్ట. అటువంటి చంద్రభగవానుడు యొక్క అనుగ్రహాన్ని పొందుతూ హనుమ వెతుకుతున్నారు, ఆ ఇళ్ళన్నీ వెతుకుతున్నారు, రకరకాల చోట్లకి వెళ్ళారు, చూశారు ఎటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. వాళ్ళు రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి కాంతాని గాత్రాసు చ విక్షిపంతి ధృడాని చాపాని చ విక్షిపంతి రూపాని చిత్రాని చ విక్షిపంతి. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి, హనుమ కన్నా గుండెలున్న వాళ్ళ వీళ్ళందరూ. కానీ దీపపు పురుగు దీపం మీద పడి కాలిపోయినట్టు వీళ్ళందరి తాదాత్మ్యత దేని మీద? వచ్చిన హనుమ మహాయోగి పొంగవుడు, అందుకుని లోపలికి వెళ్ళగలిగారు. వీళ్ళందరూ దేన్ని చూసుకుని మిరిసిపోతున్నారు? రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి. ఒకడు పక్కవాణ్ణి చూశానట, చూడరా నా ఛాతీ ఎంత పెద్దదుందో చూసావా, నీ ఛాతీ ఏముందిరా అంటున్నట్ట. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి కాంతాని గాత్రాసు చ విక్షిపంతి. మహర్షి ఎంత అందమైన మాటలు మాట్లాడతారండి, తమ శరీరాన్ని పట్టుకెళ్ళి కనపడ్డ స్త్రీ మీద పడేశారు అన్నారు. శరీరాన్ని పడేయడం ఏమిటి? అది ఏమైనా జేబు రుమాల, జేబులో పరుసా పడేయడానికి? ఒక్కొక్కడికి ఉన్మాదం ఉంటుంది. బస్సులో ఆవిడ అక్కడి నుంచి వీడు ఇక్కడి నుంచి ఉన్నాడు అనుకోండి, ప్రయత్నపూర్వకంగా దగ్గరికి వెళ్ళి ఏదో రకంగా శరీరాన్ని ఆవిడ మీద పడేస్తుంటాడు. అలా పడేస్తే ఆవిడ ఇలా తగిలితే చాలు వీడికి గంగ స్నానం చేసేసినంత సంతోషం. అలా ఇదొక దిక్కుమాలిన బుద్ధి లోపల. ఈ దిక్కుమాలిన బుద్ధి ఉన్నవాడు ఆడదాన్ని చూసేటప్పటికీ శరీరాన్ని తీసుకెళ్లి అక్కడ పారేస్తుంటాడు. అలా పారేసిన వాడు ఎంత ఉన్మత్తుడో చెప్పకుండా ఎంత అందంగా చెప్తారో చూడండి మహర్షి. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి కాంతాని గాత్రాసు చ విక్షిపంతి ధృడాని చాపాని చ విక్షిపంతి. ఎప్పుడూ చేతిలో పెద్ద పెద్ద దృఢమైన చాపాలు పట్టుకుంటారు. ఎందుకని? వీడు చేసే దిక్కుమాలిన పనులకి ఎవడొస్తాడో ఇంటి మీదకని భయం, అందుకని 1000 రక్షణలు, అందుకని చేతిలో ధనస్సు, ఎవడొస్తాడో కొట్టేద్దామని. రూపాన్ని చిత్రాన్ని చ విక్షిపంతి. అలా ఉన్నాడు అనుకుంటున్నారా? అప్పటికప్పుడు రూపాలు మార్చేస్తాడు వాడు. వాడు అలా ఉండగా ఎవరో ఒక ఎస్ఐ గారు అర్జెంటుగా జీపు పంచర్ పడి బస్సులోకి ఎక్కారనుకోండి, టోపీ తీసి ఇలా పట్టుకుని ఆయన కూడా బస్సు ఇలా పట్టుకున్నారనుకోండి, అప్పటి వరకు అలా ఉన్నవాడు ఇలా వచ్చేసి ఈయన దగ్గరికి నమస్కారం సార్ అంటాడు. ఆయన్ని చూడగానే ముందు భయపడేవాడు వీడే. ఎంత ఒబీడియంట్గా భారతదేశానికి ఇలాంటి పౌరులు ఉండబట్టి కదా దేశానికి ఖ్యాతి అన్నట్టు మారిపోతాడు. అప్పటికప్పుడు రూపాలు మారుస్తాడు. మళ్ళీ ఎస్ఐ గారు నెక్స్ట్ స్టాప్లో దీపారు అనుకోండి, మళ్ళీ వీడు ముందుకు వెళ్ళిపోతాడు. అందుకని చిత్రాన్ని రూపాన్ని చిత్రాన్ని చ విక్షిపంతి. ఎంత అందంగా మాట్లాడారండి మహానుభావుడు. పరస్పరం చదిక మాక్షిపంతి మత్త ప్రలాపామధికంక్షిపంతి మత్తాన్ని చాన్యోన్యమధిక్షిపంతి. పరస్పరం చధికమాక్షిపంతి భుజాస్య భుజాస్య పీనా నదిని నిధిక్షిపంతి. వాళ్ళు పరస్పరం చధికమాక్షిపంతి. ఒకడి గుండెల మీద ఒకటి చెయ్యేసి తోసుకుంటున్నాత, నీకున్న బలం ఎంత అంటే నీకున్న బలం ఎంత అని. మనిషి మనిషిలా బ్రతకడం నేర్చుకోవాలి. పక్కన ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా బస్సు ఎక్కిన దగ్గర నుంచి, రైలు ఎక్కిన దగ్గర నుంచి, పెళ్లికెళ్ళిన దగ్గర నుంచి ప్రతి చోట ఫుల్ హ్యాండ్స్ పైకెట్టేయడం, వాచీలు తీసేస్తుండడం, ఉంగరాలు తీసి పెళ్ళానికి ఇచ్చేస్తుండడం, ఏంటి మాస్టర్ మీరు అంటున్నారు అని ఇలా తోసేస్తుండడం, అలాంటి విచిత్రమైన భావ వ్యగ్రతలు ఉన్న వాళ్ళందరూ ఏ కోవలోకి వస్తారో చూపిస్తున్నారు మహర్షి. అందుకని వాళ్ళందరూ కూడాట ఒకళ్ళ మీద ఒకళ్ళు పరస్పరం చధికమాక్షిపంతి తోసుకుంటున్నారట. భుజాస్య పీనా నది నిక్షిపంతి. ఆ భుజాల యొక్క బలాన్ని చూపించుకుంటున్నట్ట, చూడరా నా కండెంతుందో అంటే చూడరా నా కండెంతుందో అని. వాళ్ళందరూ కలిసి ఏం చేయాలి? రావణాసురుణ్ణి కాపాడాలి. వీళ్లలో వీళ్ళకే సిగపట్లు, వీళ్ళనెట్టుకుని వీడు యుద్ధానికి ఎడతాడు. అందుకని కండలు చూపించుకుని లోపల ఆత్మబలం ఉన్న వాళ్ళు కారు వీళ్ళెవరు,
వీళ్ళందరికీ ఉన్నది ఖండబలం ఒక్కటే. వీళ్ళు శరీరాల్ని నమ్ముకున్నవాళ్ళు. లంకలో ఉన్నవాడు శరీరాన్ని నమ్ముకోకపోతే ఆత్మను నమ్ముకున్నవాడు అయి ఉంటాడా? మహర్షి చూడండి ఎంత అందంగా మాట్లాడతారో. అందుకని ఒకళ్ళకొకళ్ళు శరీర బలాన్ని చూపించుకుంటున్నారట. చూపించుకుని మత్తాని చోన్యోన్యమధిక్షిపంతి, ఒకణ్ణి ఒకడు అధిక్షేపించుకుంటూ మాట్లాడుతున్నట్ట. అలా మాట్లాడుతుంటే ఒకడినొకడు తోసుకుంటుంటే శూలముద్గర హస్తాశ్చ శక్తితో రథారిణీం అని దదర్శ వివిధాంగుల్మాంతసరచ్చప్పతే గృహే. ఆ హనుమ ఆ లంకాపట్టణంలో ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైనటువంటి ఆయుధాలు పట్టుకున్నాడు. ఒకడు శూలం పట్టుకున్నాడు, ఒకడు ముద్గరం పట్టుకున్నాడు, ఒకడు పరిగ పట్టుకున్నాడు. వీళ్ళందరి పని ఏమిటి? ఏమో ఎప్పుడైనా ఎవడైనా లంక మీద కోపం ఉన్నవాడు వచ్చేస్తాడేమో. ఎందుకంటే లంకని పాలించేవాడికి అందరితోటి శత్రుత్వమే. ఎవడొస్తాడో అని వీళ్ళందరూ కాపలా కాస్తూ నిలబడి ఉంటారు. వీళ్ళ పేర్లు ఏమిటో తెలుసా అండి? మీరు ఆ పేరు బట్టి చెప్పేయచ్చు వీళ్ళందరూ ఎంత గొప్ప వాళ్ళో చూడండి. శుకనాశస్య వక్రస్య శటస్య వికటస్య చ బ్రహ్మకర్ణస్య రోమస్య అని బ్రహ్మకర్ణస్య రోమస్య శత్రుశ్చర అని వాళ్ళ పేర్లు ఎంత గమ్మత్తుగా ఉంటాయంటే మహర్షి ప్రయోగం చేశారు. ప్రహస్త కుంభకర్ణ మహోదర విరూపాక్ష విజ్జుజిహ్వ విజ్జున్మాలి వజ్రదంష్ట్ర సుఖ సారణ ఇంద్రజిత్ జంబుమాలి సుమాలి రశ్మికేతు సూర్యకేతు వజ్రకాయ ధూమ్రాక్ష భీమ ఘన హస్తిముఖ కరాళ పిశాచ శోణితాక్ష మత్త ధ్వజగ్రీవ శుకనాస వక్ర శఠ వికట బ్రహ్మకర్ణ దంష్ట్ర రోమశ. ఇవి వాళ్ళ పేర్లు. ఇంకా పేర్లే ఎలా పెట్టుకున్నాడంటే వాడు ఎంత అందమైన వాడో, వాడు ఎంతంత భక్తుడో, వాడు ఎటువంటి వ్యగ్రతలు ఉన్నవాళ్ళో మీరు ఆలోచించుకోండి. ఇలాంటి రాక్షసులందరూ అక్కడ ఉన్నారట. ఆ రాక్షసుల యొక్క గృహాలన్నిటిలోకి వెళ్ళి చూశారు స్వామి. చూస్తే నూపురముల యొక్క ధనులు అవుతున్నాయట. పగటిపూటంతా కోపాలతో ఉన్నటువంటి స్త్రీలు రాత్రి అయ్యేటప్పటికీ భర్తల మీద కోపాలు విడిచిపెట్టారట. ఆ కాళ్ళకి పెట్టుకున్నటువంటి నూపురముల యొక్క ధనులు వినపడుతున్నాయట. భర్తతో కలిసి ఆనందాన్ని పొందుతున్నారట. ఇటువంటి స్త్రీలనందరినీ చూశారట. స్వామి అనుకుంటారు మా అమ్మ సీతమ్మ ఇలా ఉండదు. ఆవిడ ఎలా ఉంటుందో తెలుసా? అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమ రేఖాం క్షత ప్రరూఢామివ బాణ రేఖాం వాయు ప్రభిన్నామివ హేమ రేఖ వాయు ప్రభిన్నామివ మేఘ రేఖాం. ఎంతంత శ్లోకాలు వేశారండి మహర్షి. ఎంత అందం తీసుకొచ్చి పెట్టేశారు. అవ్యక్త రేఖామివ చంద్ర రేఖాం. మా అమ్మ సీతమ్మ కనీకన పడకుండా ఉన్నటువంటి చంద్రరేఖ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అవ్యక్త రేఖామివ చంద్ర రేఖాం పంసు ప్రసిద్ధామివ హేమ రేఖాం. ఆవిడ సహజంగా బంగారు తీగ, మట్టి పట్టిన బంగారు తీగ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. క్షత ప్రరూఢామివ బాణ రేఖాం. బాణం వచ్చి కొట్టుకుంటే ములుకు లోపలు ఉండిపోతే గాయపు దెబ్బ బాధ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆవిడ వాయు ప్రభిన్నామివ మేఘ రేఖాం. వాయువు చేత కొట్టబడిన మేఘంలా ఉంటుంది. ఇవి మనస్సు చేత మాత్రమే మీరు ఊహించాలి. గమ్మత్ ఏమిటో తెలుసా అండి? ఇందులో అమ్మవారి యొక్క స్వరూపం ఏమిటో బయట పెట్టేశారు స్వామి హనుమ. పిచ్చవాడు తెలియక సీతమ్మని తెచ్చాడు. ఆవిడ అయోనిజ మహాపతివ్రత. ఆవిడ స్వరూపం ఏమిటి సీతమ్మ అంటే? అవ్యక్త రేఖాం ఇవ చంద్ర రేఖాం. మీరు ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప ఆవిడ దర్శనం అవ్వదు. ఎందుకని? ఆవిడ శుక్లపక్షంలో తదియనాడు చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది. అందుకని మీరు ధ్యానం బాగా చేసి ధ్యానం చేస్తే మాత్రమే ఆవిడ దర్శనం అవుతుంది. అందుకని అంత తొందరగా ఏం సీతమ్మ దర్శనం అవ్వదు. రెండు, అవ్యక్త రేఖాం ఇవ చంద్ర రేఖాం పంసు ప్రసిద్ధాం ఇవ హేమ రేఖాం. ఆవిడ సహజంగా బంగారు తీగ. ఎందుకని? తాం అగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం. అగ్నిహోత్రంలోంచి పుటం పెట్టి బైకి తీయబడినటువంటి ఎర్రటి బంగారం ఎలా ఉంటుందో అటువంటి అమ్మవారు ఆవిడ. అటువంటి అమ్మవారు, అటువంటి పరాభట్టారిక స్వరూపం ఇవాళ సృష్టికర్త్ర బ్రహ్మరూపి గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూపాతిరోధాన కరీశ్వరి. ఆవిడ సృష్టి చేసి బ్రహ్మతత్వాన్ని పొందింది, స్థితి చేసి విష్ణుతత్వాన్ని పొందింది, లయం చేసి రుద్రతత్వాన్ని పొందింది. అసలు ఏ గుణాలు లేని తల్లి ఇవాళ కొత్తగా గుణాలు అలవరుచుకుంది. అందుకని ఇవాళ జగన్మాత మా అమ్మ అలా ఉంటుంది. ఆవిడ క్షత ప్రరూఢామివ బాణ రేఖాం. బాణపు ములుకు లోపల ఉండిపోతే బాధ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆవిడ వీరారాధ్య. వీరులంటే వేదాంతులు, జ్ఞానులు. జ్ఞానుల చేత ఆరాధింపబడేటటువంటి స్వరూపమై ఉంటుంది. అందుకని అటువంటి తల్లి జగన్మాతగా నాకు దర్శనమివ్వాలి మా అమ్మ, వీళ్ళల్లా తుచ్చమైనటువంటి గ్రామ్య సుఖాలను అనుభవించదు మా అమ్మ అని అమ్మని ప్రార్థన చేస్తున్నారట. ప్రార్థన చేస్తూ ఆ లంకాపట్టణాన్ని అంతటినీ వెతుకుతూ రావణాసురుడి యొక్క ప్రసాదం దగ్గరికి వెళ్ళారు. ఉత్తమం రాక్షసావాసం హనుమాన్ అవలోకయన్ అససాసాద లక్ష్మీ వాన్ రాక్షసే ఇంద్ర నివేశనం. అది రాక్షసేంద్రుడైనటువంటి రావణాసురుడు ఉండేటటువంటి అంతఃపురం. దానికి కక్షలుంటాయి, మొట్టమొదటి కక్ష, రెండో కక్ష, మూడో కక్ష, నాలుగో కక్ష. అలాగా బయట కొంతమంది గుర్రాల మీద కాపలా కాస్తుంటారు, పహరాహుషార్ పహరాహుషార్ అంటూను. మళ్ళీ వెనకాల కక్షలో కొంతమంది ఏనుగుల మీద తిరుగుతుంటారు, ఆ వెనక కక్షలో కొంతమంది విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతుంటారు, ఆ వెనక కక్షలో ప్రభువు నిద్ర లేవగానే ఒంటికి రాసుకోవడానికి కొంతమంది చందనం తీస్తుంటారు, ఆ వెనక కక్షలో ఆయన ధరించడానికి పుష్పమాలలు కడుతుంటారు, ఆ వెనక కక్షలో ఆయనకి బాగా నిద్ర పట్టడానికి వీణ లాంటి వాద్య పరికరాల మీద సన్నటి సంగీతాన్ని వాయిస్తూ ఉంటారు. లోపలికి వెడుతున్న కొద్దీ నిశ్శబ్దంగా ఉంటుంది, ఎందుకని రావణుడు పడుకుని ఉంటాడు, బయట అంత అల్లరిగా ఉంటుంది. అందుకని ఇంకా అందరూ నిద్రపోలేదు, కొంచెం సేపు ఆగి మళ్ళీ రావణాంతపురం దగ్గరికి వస్తాను అనుకున్నారట స్వామి. అనుకుని మళ్ళీ బయటికి వచ్చారు. మళ్ళీ బయటికి వచ్చి చూసేసరికి అక్కడ మళ్ళీ కొన్ని కొన్ని ఇళ్ళకెళ్ళి చూశారు. వెళ్ళి చూస్తే అక్కడ కూడా అందరూ రాక్షసులే, అందరూ రాక్షసులు చేస్తున్నటువంటి పని గమ్మత్తైనటువంటి పని చేస్తున్నారు వాళ్ళు. ఏమిటా పని చేస్తున్నది అంటే లంకకి పూజ చేస్తున్నారట వాళ్ళు. లంకకి పూజ చేయడం అంటే అదొక గమ్మత్తైనటువంటి విషయం. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిచ్చార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. శంఖాలు మోగిస్తున్నారు, భేరీలు మోగిస్తున్నారు, గంటలు మోగిస్తున్నారు, ఇన్ని మోగిస్తూ వాళ్ళు చేస్తున్నది లంకకి పూజ. ఏమిటి లంకకి పూజ అంటే, మనం కూడా చేస్తాం లంకకి పూజ. పూజామందిరంలో కూర్చుని వాడు గట్టిగా అరగంట సేపు పూజ చెయ్యడు. పూజామందిరంలో ఘంటానాదం వినపడదు, వాడు ఎప్పుడు గంట కొట్టడు. పూజానాదం పూజామందిరంలో వాడు ఎప్పుడూ శంఖ ఊదడు. పూజామందిరంలో వాడు ఎప్పుడూ కంఠమెత్తి ఒక్క ప్రార్థన వాడు చెయ్యడు. కానీ ప్రార్థనలన్నీ ఎక్కడ వినపడతాయో తెలుసా మీకు? ఒక అద్దం దాని ముందు స్టూలు ఉంటుంది, దాని పక్కన ఉంటుంది ఒక పెద్ద కేసు, అందులోంచి తీస్తాడు. తీసి ఫెయిర్ అండ్ లవ్లీ, న్యాచురల్లీ ఫెయిర్, వ్యాజ్లైన్ రకరకాలు తీసి ఇలా ఇలా రాసుకుంటాడు, ఇలా ఇలా రాసుకుంటాడు. గులాబీ రంగు పౌడరు, తెల్లటి పౌడరు, అన్ని పౌడర్లు రాసుకుంటాడు. ఇంత డాబు చేసుకుంటాడు, అదేదో సీసా తెస్తాడు, ఇలా అంటాడు, ఇలా అంటాడు, ఒంటికి కొట్టుకుంటాడు, నానా అల్లరి చేస్తాడు, గుండీలు పెట్టుకుంటాడు, కర్పూరపు ఉండలేసుకుంటాడు, మళ్ళీ ఏదో చందనం వాసన సువాసన సన్నగా వచ్చే చిన్న సీసా ఇలా దూత్తో రాసుకుని కనపడకుండా ఇలా 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 అదంతా రాసుకుంటాడు. ఎంత అల్లరో, లంకకి చేసే పూజ కాదు ఇదంతా. ఇదంతా లంకకి చేసే పూజే, శరీరానికి చేసే పూజే. ఎంతంత అరుపులో భోజనానికి వచ్చినప్పుడు చూడాలి అరుపులు, ఎంతంత అరుపులో. పొరపాటున ఎవరైనా వడ్డన చేసేటప్పుడు వాడు ఇంకా కూర తిందామనుకుని ఉండగా పులుసు పోశారనుకోండి, ప్రళయం వచ్చేసినట్టే. వాడు ఎంతంత కేకలేసేస్తాడో, శ్రద్ధంతా భోజనం దగ్గర, టిఫిన్ దగ్గరే. పూజామందిరంలో కానీ, పూజ విషయంలో కానీ, ఓ భగవత్ సంబంధమైన విషయం వినడంలో కానీ వాడికి అది ఉండదు. బెడ్రూము, ఆఫీస్ రూము, వాడి టాయిలెట్ రూము ఇలాంటివన్నీ మాత్రం ఎంత అందంగా ఉంటాయో. అందుకని ఇదే భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిచ్చార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. ఇటువంటి రాక్షసుల ఇళ్ళన్నీ వెతికి స్వామి మెల్లగా రావణాసురుని యొక్క అంతఃపురంలోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న ఇళ్ళు చూసి హనుమాంతటి వారు ముక్కు మీద వేలేసుకుని అన్నారు, ఇది ఇంద్రపురా, గంధర్వనగరమా, పొరపాటున నేను కానీ స్వర్గలోకానికి వచ్చానా, ఇది లంకాపట్టణమేనా, అసలు ఇంద్రుడికి ఎన్ని భోగాలుంటాయో, యమధర్మరాజు గారికి ఎన్ని భోగాలుంటాయో, అన్ని భోగాలు ఈ లంకాపట్టణంలో కనిపిస్తున్నాయి ఏమిట్రా. ఒక కిటికీ ఎలా ఉంటుందో తెలుసా అండి, సవేష్మజాలం బలవాన్ దదర్శ వ్యసక్త వైఢూర్య సువర్ణ జాలం యథా మహత్సా వృషిమేఘ జాలం విద్యుచ్చినద్దం సవిహంగ జాలం. ఒక్క కిటికీ ఉండాలంటే రావణాసురుడు పడుకున్న బెడ్రూమ్లో ఎలా ఉంటుందో తెలుసా, నల్లటి మబ్బు పట్టేసింది అనుకోండి, ఆ నల్లటి మబ్బు కింద ఒక కొంగల బారు అలా పెడుతోంది అనుకోండి, పక్షుల బారు కదిలీ కదలకుండా కొంగల బారు వెళ్ళడంలో మీకు ఒక గమ్మత్తు ఉంటుంది. అవి రెక్కలేమిలా ఇలా ఆడిస్తూ వెళ్ళవు, ఎలా వెళ్ళిపోతున్నాయో అర్థం కాదు. బొమ్మలు వెళ్ళిపోయినట్టు ఇలా రెక్కలు పెట్టేసి అలా వెళ్ళిపోతుంటుంది బారు బారంతా. ఆ నల్లటి మబ్బు మీద ఆ కొంగల బార అలా రెక్కలు కలపకుండా వెళ్ళిపోతుంది అనుకోండి, మీరు బాల్కనీలో కూర్చుని అలా చూస్తున్నారనుకోండి, చాలా గమ్మత్తుగా ఉంటుంది. అలా వాడు వైఢూర్యాలతో కట్టబడినటువంటి దారముల యొక్క జిగినీలు పెట్టేట కిటికీలకి. అవి కదిలితే ఎలా ఉంటుందంటే నల్లటి మబ్బు కింద కొంగల బారు పక్షులు కదిలితే ఎలా ఉంటుందో మెరుపులతో కూడిన మబ్బు కింద అలా ఉంటాయిట. అది చూడాలంటే హనుమ గురించి మహర్షి అన్నారు, సవేష్మజాలం బలవాం దదర్శ అన్నారు. చాలా బలంతో చూశారట. అది చూడడానికి బలం ఎందుకండి? మీరు మీ ఇంటికి తీసుకెళ్ళి చూడండి కోటేశ్వరారు 70,000 పెట్టి చేయించారండి కిటికీ అని చూపించారనుకోండి, ఆ కిటికీ చూసి అబ్బా చాలా బాగుందండి కిటికీ అనడానికి బలం ఉండాలా? దానికి బలం ఎందుకు? రేపు న్యూరోబియాన్ ఇంజెక్షన్ చేయించుకొస్తానండి అప్పుడు చూపిద్దరు కానీ మీ ఇంట్లో కిటికీ అంటామా? అది చూడడానికి ఎవడో బలం అనగడం, మరి మహర్షి బలవంతం ఎందుకు? భగవత్ సంబంధంలో ఉండాలనుకున్న వాడికి బాహ్యమునందు భోగములను చూసినప్పుడు ఆ భోగము మీద మనస్సు నిలబడిపోకుండా ఉండాలంటే తిరస్కరిస్తూ చూడగలగాలి, దానికి బలం ఉండాలి. దానితో తాదాత్మ్యం పొందడానికి బలం ఎందుకు? వచ్చిన వారికి ఇవి కాదు కావలసింది, సీతమ్మ కావాలి, ఆత్మదర్శనం కావాలి, వీటిని తిరస్కరించడానికి బలం ఉండాలి యోగిగా. ఆ బలంతో హనుమ ఉన్నారు. అందుకని గృహాని నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దర్శ స్వబలార్జితాని. ఏమి శ్లోకాలు వేస్తారండి కపి అన్నారు ఇక్కడ. కపి అంటే బ్రహ్మమును పానము చేసేటటువంటి వాడికి సీతమ్మ దర్శనం తప్ప నాకేదీ అక్కర్లేదు అని వెతుకుతున్న వారికి ఏం కనబడ్డాయిట? గృహాన్ని నానా వసురాజితాని. అలాంటి ఇల్లు ఇంకా భూమండలంలో ఎక్కడ ఉండవు. అలాంటి ఇల్లుట ఈ ఇంట్లో ఒక్క దోషం పట్టుకుంటానంటే ఎంత పండితుణ్ణి మీరు తీసుకురండి అందులో ఒక్క దోషం కనపడతా ఇంట్లో. అలా ఉందిట ఇల్లు. గృహాని నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని. దేవతలు కూడా ఆ ఇంటికి వస్తే పూజ చేసుకుందాం అనిపిస్తుంది, అలా ఉన్నాయి టైల్లు. దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని. ఒక్క దోషం లేదట. అంతంత అందంగా ఉన్న ఇళ్ళని కపిర్దర్శ స్వబలార్జితాని చాలా బలంతో చూశారట. ఎందుకని? అబ్బాయి ఎంత బాగుందో నిజంగానండి, ఆ పిశాచుడు యొక్క ఇల్లు ఉంటుంది నిజంగాను అన్నారనుకోండి. ఇక్కడ ఏది ఉన్నట్టు మీకు లోపల వాడి ఇల్లు దూరింది, వాడి ఇల్లు మీకు ఇక్కడికి వచ్చింది అంటే ఆ జాగ బ్రహ్మము కూర్చోవడానికి ఇరుకైపోయినట్టే కదా. ఇక్కడ ఖాళీగా ఉండాలంటే చూసిన వాటిని తిరస్కరిస్తూ ఉండాలి, మా స్వామి ముందు ఇదంతా, మా స్వామి ముందు ఇదంతా అంటూ ఉండాలి. అందుకని సీతమ్మ తప్ప ఆయనకి అన్యం అక్కర్లేదు. అందుకని బలార్జితాని బలంతో వెతుకుతున్నారట. ఆత్మదర్శనాభిలాషి అయినటువంటి సాధకుడు ఎలా ఉంటాడో ఎలా అన్వేషిస్తాడో చూపిస్తున్నారు చూడండి. అలా వెతుకుతూ పుష్పక విమానంలోకి ప్రవేశించారట. ఆ పుష్పక విమానం సామాన్యమైంది కాదు, మహానుభావుడు వాల్మీకికే చెల్లింది. ఆయన అంటారు, తపస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష దర్శనం తతస్తతస్తుల్య విశేష దర్శనం. దాన్ని తపశ్శక్తితో సంపాదించారు. ఎవరు? అసలు ఆ పుష్పక విమానం ఎవరిదో మీకు తెలుసా? ఆ పుష్పక విమానాన్ని మొట్టమొదట విశ్వకర్మ నిర్మాణం చేశాడు. విశ్వకర్మ అంటే ఎవరు? భగవంతుడే. విశ్వకర్మ మనుస్త్వష్టాస్తవిష్ట స్థవిరోధ్రువ. విశ్వకర్మ నిర్మాణం చేసి చతుర్ముఖ బ్రహ్మగారికి ఇచ్చారు. బ్రహ్మగారు దీని మీద మీరు ఎక్కి తిరగండి అని. ఆ బ్రహ్మగారి గురించి కుబేరుడు తపస్సు చేశాడు. కుబేరుడి తపస్సుకి మెచ్చి బ్రహ్మగారు కుబేరుడికి ఇచ్చాడు. కుబేరుడి దగ్గర నుంచి ఆయన్ని చావగొట్టి వీడు తెచ్చుకున్నాడు. ఆ పుష్పక విమానానికి ఉన్న గొప్ప శక్తి ఏమిటిట? పుష్పక విమానంలో మీరు కూర్చుంటే మనస్సమాధాయ విచారచారిణం. అందులో కూర్చుని ఒక్కసారి అలా మానస సరోవరానికి ఎడదాం అనిపించింది అనుకోండి, అంతే. మీరు కళ్ళు తెరిచేటప్పటికది మానస సరోవరంలో ఉంటుంది. ఇంకా గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? మానస సరోవరానికి ఏదో తీసుకెళ్ళిపోయి ఇలా తలుపులన్నీ వేసి ఒక్క పెట్టుతూ తీసుకెళ్ళిపోవడం కాదు, దాన్ని దంతంతో చెక్కుంటుందిట, వజ్రవైఢూర్యాలతో నగిశీలు పెట్టుంటాయిట. అందులో సరోవరాలుంటాయి, అందులో పద్మాలుంటాయి, అందులో కింజిల్కాలుంటాయి, ఉద్యానవనాలుంటాయి, బ్రహ్మాండమైనటువంటి బంగారంతో చేయబడినటువంటి వేదికలుంటాయి, కూర్చోడానికి ఆసనాలుంటాయి, పడుకోవడానికి తల్పాలుంటాయి, విహరించడానికి ప్రదేశాలుంటాయి, పడుకోవడానికి బెడ్రూమ్ కూడా ఉంటుంది అందులో.
ఇన్నింటితో. ఇవాళ మనం విమానంలో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ దేశాధినేత పత్రికా విలేకరుల సమావేశం విమానంలో కండక్ట్ చేశారంటే పిల్లలు పేపర్ చదివి తండ్రిని అడుగుతారు, అదే నాన్నగారు ప్రెస్ కాన్ఫరెన్స్ విమానంలో ఎలా పెడతారండి అని అడుగుతారు. ప్రధానమంత్రి గారు వెళ్లే విమానానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అలా ఆ పుష్పక విమానంలో అన్ని ఏర్పాట్లు ఉంటాయి. ఎంతమంది ఎక్కండి, ఒకటికి చోటు ఉంటుంది. సీటింగ్ కంజెషన్ రావడం, సర్దు కూర్చోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం పుష్పక విమానంతో ఉండవు. అలాంటి పుష్పక విమానాన్ని వాడు కుబేరుని కొట్టి పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి అది ఎక్కి తిరుగుతూ ఉంటాడు భూమండలం అంతా. ఎందుకు తిరుగుతాడు? ఎవడి దగ్గర ఇంకా ఏ మంచి వస్తువు ఉంటే అది అందులో పెట్టి తెచ్చుకుంటుంటాడు. సీతమ్మ తల్లిని అలాగే తీసుకొద్దామనే కదా వెళ్ళాడు వాడు, కానీ వెళ్ళినప్పుడు మాత్రం గాడిదల రథం ఎక్కి వెళ్ళాడు. అందుచేత అటువంటి పుష్పక విమానంలోకి ఎక్కారట స్వామి హనుమ. ఎక్కితే ఆయన కనపడినటువంటి సన్నివేశం ఏమిటో తెలుసా అండి? మహీకృత పర్వత రాజి పూర్ణ శైలాకృతాహ వృక్షవితాన పూర్ణాహ వృక్షాకృతాహ పుష్పవితాన పూర్ణాహ పుష్పం కృతం కెసరపత్ర పూర్ణం. ఈ భూమండలాన్నంతటినీ ఓ తివాచి మీద చిత్రించారట. మీరు ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆ పుష్పక విమానంలో ఇలా చూశారనుకోండి, భూమండలం అంతా ఉంటుంది తివాచి మీద. భూమండలం అంతా ఉందంటే ఏమండి, మన అట్లాస్లో ఉన్నట్టు చిన్న ఫోటో వేసి చిన్న తివాచి వేస్తారా అని మీరు అనుకుంటారేమో. వెంటనే మహర్షి అంటారు, మహీకృత పర్వత రాజి పూర్ణ. ఎన్ని పర్వతాలున్నాయో అన్ని పర్వతాలు చెక్కారట. పర్వతాలు ఒకటే కాదుట, శైలాకృతాహ వృక్షవితాన పూర్ణాహ. ఏ పర్వతం మీద ఎన్ని చెట్లున్నాయో అన్ని చెట్లు చెక్కారట. చెట్లే కాదుట, వృక్షాకృతాహ పుష్పవితాన పూర్ణాహ. ఆ చెట్లు కింద ఎన్ని పువ్వులున్నాయో అన్ని పువ్వులు చెక్కారట. ఆ పువ్వులు కాదుట, పుష్పాకృతాహ కేసరపత్ర పూర్ణాహ. అందులో ఉన్న కేసరములు కూడా చెక్కారట. అంటే ఈ భూమండలంలో ఉన్న సమస్తం అక్కడ ఉంటుంది. అంటే అది మరొక భూదేవి యొక్క స్వరూపం. అంత అందంగా ఆ పుష్పక విమానంలో ఉండేటటువంటి ఏర్పాటు ఉంది. అందులోకి చూసి ఇంతటి స్వామి హనుమ తెల్లబోయి ముక్కును వేలేసుకున్నారు. ఏమిరా ఈ పుష్పక విమానం, ఈ డాబి ఏమిటి, ఈ సొబగేమిటి అని. గమ్మత్తు ఏమిటంటే అందులోంచి కొంచెం బయటికి ఇలా వచ్చి చూస్తే నియుజ్యమాన సుగజ సుహస్త సకేసరాశ్చోత్పల పత్రహస్త బభూవ దేవి చకృత సుహస్త లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త. లక్ష్మీదేవి ఇలా కూర్చుని పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవేని అమ్మవారు పద్మంలో పద్మాసనం వేసుకుని కూర్చున్నట్టుగా నాలుగు భుజాలతో ఉంటుంది. ఉంటే రెండు ఏనుగులు బంగారు కలశములను రెండింటిని పట్టుకొచ్చి అమ్మవారి మించి ఆ పద్మలతో అభిషేకింపబడినటువంటి అమ్మవారి మీద ఈ పద్మపు రేకులు పడుతుంటాయిట. అలాంటి లక్ష్మీదేవి యొక్క మూర్తి అక్కడ ఉందిట. దీన్ని వాడు ప్రతిరోజు అక్కడ నమస్కారం చెయ్యాలి లక్ష్మీదేవికి. ఎందుకంటే మరి వాడికి ఐశ్వర్యం కావాలిగా, నమస్కారం చేస్తాడు. రావణాసురుడిలో ఉన్న దోషం ఏమిటో తెలుసా అండి? ఇంకా సుందరకాండలో కొన్ని కొన్ని సర్గలు మీరు ఇంటి దగ్గర చదువుకోవాలి తప్ప అసలు సభాముఖంగా చెప్పడం కుదరదు. ఎంత దారుణాతి దారుణమైన స్థితులు వర్ణించారంటే హనుమ కాబట్టి అటువంటిది చూసి కూడా అగ్ని పరీక్షకి నిలబడ్డారు. నా మనస్సులోకి ఒక్క స్త్రీ ప్రవేశించలేదని. ఒంటి మీద నూలు పోగు లేని స్త్రీల దగ్గర నుంచి భర్తతో రమిస్తున్న స్త్రీల వరకు చూశారు హనుమ. ఎందుకని వెతకాలి మరి సీతమ్మ కోసం, అన్వేషణలో చూశారు. ఆఖరణ అంటారు, నా మనస్సులో చూశాను తప్ప, సీతమ్మేమో అని చూశాను తప్ప ఒక్కరు నాకు జ్ఞాపకం లేరు, నా మనస్సుకి వికారం కలగలేదన్నారు. అది యోగి యొక్క శక్తి అంటే మహానుభావుడిది. అలా వెతుకుతుంటే పుష్పక విమానంలో లక్ష్మీదేవి యొక్క మూర్తి కనపడింది. గమ్మత్తేమిటో తెలుసా అండి, లక్ష్మీదేవి దగ్గరికి దేవతలందరూ వెళ్ళి నమస్కారం చేశారు. అమ్మవారు దర్శనం ఎలా ఇచ్చిందో తెలుసా? లక్ష్మీదేవి అంటే వైకుంఠంలో ఉన్నదే లక్ష్మీదేవి అనుకుంటుంటారు చాలామంది. అలా ఇవ్వలేదు దర్శనం ఆవిడ. ఆవిడ దర్శనమిస్తే దేవేంద్రుడితో సహా దేవతలందరూ కలిపి స్తోత్రం చేశారు. అమ్మవారు ఎలా ఉంటుంది అంటే, కైలాసే పార్వతీ త్వం చ క్షీరోధే సింధుకన్యక స్వర్గే చ సర్గలక్ష్మి త్వం మర్చలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మిర్దేవదేవి సరస్వతి
గంగా చ తులసీ త్వంచ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాదిదేవి త్వంగోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే కృష్ణ ప్రియాత్వం భాండీ రే చంద్ర చందనకాననే విరజా చంపకవనే శతశృంగే చ సుందరి పద్మావతి పద్మవనే మాలతి మాలతీవనే కదంబ మాలా త్వం దేవి కదంబ కాననే పిచ రాజ్యలక్ష్మీ రాజగేహే గృహలక్ష్మీ గృహే గృహే ఇత్యుక్తా దేవతా సర్వే మనయో మనవస్తథా రురుర్దుర్నుం రవదనా శుష్కకంఠో తాలుకాః ఇతి లక్ష్మీస్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభం అన్నారు. అమ్మవారు ఎలా కనపడిందంటే ఆవిడే కైలాసంలో పార్వతి, ఆవిడే విష్ణులోకంలో లక్ష్మి, ఆవిడే బ్రహ్మలోకంలో సరస్వతి, ఆవిడే పద్మావతి పద్మవనే పద్మవనంలో ఆవిడ పద్మావతి, గోలోకే రాధికా స్వయం ఆవిడే గోలోకంలో రాధ, ఆవిడే రాజ్యలక్ష్మి, ఆవిడే ప్రతి ఇంటిలో ఉన్నటువంటి గృహలక్ష్మి. నువ్వు పూజామందిరంలో పూజ చేసుకుని బయటకు వచ్చి నువ్వు అభిషేకం చేసినటువంటి నీళ్లు నీ ఇంటి చెట్టులో పోస్తున్నావు అనుకో, పక్కింట్లో ఉన్నటువంటి స్త్రీ పక్కింటి వారి ఇల్లాలు బయటకు వచ్చి కనపడింది అనుకో పువ్వులు కోసుకుంటూ, నీ కంటితో నువ్వు చూడగానే అమ్మా ఏ అమ్మని ఇప్పటిదాకా నా పూజామందిరంలో అర్చన చేశానో ఆయమ్మ ఈ కంటితో చూడడానికి వీలుగా కరచరణాదులతో కదిలి వచ్చావమ్మా, నన్ను అనుగ్రహించావా ఇవాళ ఇలా దర్శనమిచ్చి అని నువ్వు మానసికంగా నీ చేతిలో ఉన్న అభిషేక పాత్ర పక్కన పెట్టి నీ శిరస్సు ఆవిడ పాదాలకి తాటించి నువ్వు నమస్కరించాలి. నమస్కరించగలిగితే నువ్వు పూజామందిరంలో చేసిన పూజకి సార్థకత. అక్కడ నువ్వు 3 గంటలు పూజ చేసి బయటికి వచ్చి నీ పక్కనున్నటువంటి ఇంటిలో ఉన్న గృహిణిని వెర్రి చూపు చూస్తే ఆ చూపు చేత నీ ఆయుర్దాయం నశించిపోతుంది. ఎందుకని? ఆవిడ లక్ష్మి అమ్మవారు. ఇక్కడ నువ్వెవరిని కొలిచావో ఆవిడే కరచరణాదులతో అక్కడుంది. అటువంటి స్త్రీ పట్ల జాగరూకత వాడికి లేదు. వాడు ఇక్కడ పూజ చేస్తాడు, వేదం చెప్తాడు, వాడు ఘన జటా చెప్తాడు, సంధ్యావందనం చేస్తాడు, ఎవరైనా స్త్రీ కనపడితే అనుభవించే ప్రయత్నం చేస్తాడు. ఆస్తిక్య బుద్ధి ఎక్కడుంది? తను ఏది చదివాడో తను ఏది చెప్తున్నాడో దాన్ని ఆచరణలో పెట్టడంలో దాని ఎందు సమర్థత లేదు. తాను ఏది చెయ్యాలనుకున్నారో దాన్ని ఆచరణలో పెట్టడంలో తేడా రాని వారు హనుమ, తాను ఏం చదువుకున్నాడో దాన్ని ఆచరణలో పెట్టని వాడు రావణాసురుడు. ఇద్దరికీ వేదముల యందు వేదాంత సంబంధమైన విషయములు ఇద్దరికీ తెలిసి ఉండవచ్చు, కానీ ఆచరణ ఉన్నవారు హనుమ, లేనివాడు రావణుడు. అందుకే హనుమని చూస్తే రావణుడు భయపడతాడు, రావణుణ్ణి చూస్తే హనుమ భయపడరు. ఇదే తేడా. ఉపాసనా బలంలో వచ్చే తేడాలు ఎలా ఉంటాయో చూపిస్తుంది సుందరకాండ. ఇద్దరికీ జ్ఞానం ఉండొచ్చు, ఇద్దరికీ అన్నీ తెలియచ్చు, కానీ ఒకరిని చూస్తే ఒకరు భయపడతారు. ఎందుకు భయపడతారంటే ఈయనకి కేవలం ఈశ్వరుడి మీద నమ్మకం. వాడు ఈశ్వరుడు గురించి చెబుతాడు, కానీ వాడికి ఈశ్వరుడు ఎందు ఆ విశ్వాసం బుద్ధి ఎందు లేదు. లేకపోవడం చేత ఈయన ముందు ఆయన నిలబడలేడు. అంతే తేడా. అదే రావణాసురుడు హనుమ ముందు నిలబడలేడు. ఇదే అందంగా చెప్పడానికి పుష్పక విమానంలో లక్ష్మీదేవి యొక్క మూర్తి ఉంది, ఆవిడికి నమస్కారం చేస్తాడు. అశోకవనానికి వెళ్ళి సీతమ్మ తల్లిని మాత్రం చూడరాని చూపు చూస్తాడు. ఏమిటి ప్రయోజనం? నిలబడిందా ఆయుర్దాయం? నిలబడిందా యశస్సు? నిలబడ్డారా బంధువులు? నిలబడ్డారా తన భార్యాబిడ్డలు? ఎవ్వరూ నిలబడలేదు. ఎవ్వరిని నిలబెట్టలేకపోయింది ఆ పూజ. కాబట్టి పూజ అంటే ఏమిటో తెలుసుకో. పూజ చేస్తే ఒక్కొక్క మెట్టు నువ్వు పైకెక్కుతూ ఉండాలి, మరింత మరింత నీ తల వినయంతో దిగుతూ ఉండాలి, పరమభక్తితో నువ్వు నిలబడగలగాలి. సుందరకాండ మనకి నేర్పుతుంది ఉపాసనలో. అందుకని అటువంటి పరిస్థితిని చూశారట. చూసి ఆ పుష్పక విమానం అంతా చూసిన తరువాత అనుకుంటారు, ఇక్కడ ఇంతమంది స్త్రీలు కనపడుతున్నారు, ఇంతమంది రాక్షసులు కనపడుతున్నారు, మాయమ్మ సీతమ్మ తల్లి మాత్రం నాకు కనపట్టలేదురా, ఇలా ఉంటుందా మా అమ్మ? మా అమ్మ ఇలా ఉండదు. నూపురుముల చప్పుళ్ళవుతూ మొలకి పెట్టుకున్నటువంటి వడ్డానం చప్పుళ్ళవుతూ చేతులకి వేసుకున్న గాజుల చప్పుళ్ళవుతూ మంచి పట్టుపుట్టం కట్టుకుని మంచి ఆహారం తిని తాగినటువంటి మద్యపు వాసన గుబాళిస్తుండగా ఈ రాక్షసుల పక్కనున్నటువంటి తల్పాల మీద పడుకుని సీతమ్మ ఉంటుందా? ఉండదు. మా అమ్మ ఎలా ఉంటుంది? ఉష్ణార్థితాంసానుసృతాశ్రకంఠీం పురావరార్హోత్తమ నిష్కంఠీం సుజాత పక్ష్మామభిరక్ష కంఠీం వనీ ప్రవృత్తామివ నీల కంఠీం. ఇది వాల్మీకి మహర్షికి చెందింది శ్లోకం. నాకనిపిస్తుంది నిజంగా సుందరకాండలో ఈ ఒక్క శ్లోకం చదువుతున్నప్పుడు మానసికమైన దర్శనం చేస్తే చాలు, వాడి పాపాలు పటాపంచలైపోతాయి. ఎటువంటి స్వరూపం చెప్పారో చూడండి. ఒక స్త్రీ గురించి ఎప్పుడైనా ఆలోచించవలసి వస్తే పురుషుడి మనస్సులోకి ఎలా ఉండాలో, అన్య స్త్రీ గురించి మాట్లాడితే హనుమె ఎలా మాట్లాడతారో చూడండి. ఉష్ణార్ధితాంసానుసృత అస్రకంఠీం, ఆయన చూశారా సీతమ్మని? చూడలేదు. మా అమ్మ రామచంద్రమూర్తి ఇల్లాలు, మా అమ్మ ఎలా ఉంటుందో తెలుసా? ఉష్ణార్ధితాంసానుసృత అస్రకంఠీం, కన్నుల వెంట వేడి నీరు కారిపోతుంటుంది. కారిపోయి చెంపల మించి కాల్వలు కట్టి ఈ వక్షస్థలం మీద పడిపోతుంటుంది. మా అయ్య రామచంద్రమూర్తి చేత కట్టబడినటువంటి దీర్ఘమైన మంగళసూత్రం మా అమ్మ కంఠంలో మెరుస్తూ ఉంటుంది. రావణాసురుడు చూస్తాడు సీతమ్మని, హనుమ చూస్తారు సీతమ్మని. హనుమ చూడకముందే సీతమ్మ గురించి ఎలా చూస్తారో, దిక్కుమాలిన రావణాసురుడు చూస్తే ఎలా చూస్తాడో, ఎలా మాట్లాడతాడో. నువ్వు రావణుడిలా బతకాలనుకుంటున్నావో, హనుమలా బతకాలనుకుంటున్నావో, నేనేం ప్రశ్న వెయ్యను. ఇద్దరి మనస్సులు ఎలా ఉంటాయో చెప్తాను. నువ్వు ఎవరి వెనకాల వెళ్ళి నిలబడాలనుకుంటున్నావో, నిలబడి బతకాలనుకుంటున్నావో, నిలబడి మరణించాలనుకుంటున్నావో, నిర్ణయం నువ్వు చేసుకో. అంతే సుందరకాండ. అందుకని సుందరకాండ అయింది, ఇది సౌందర్యం. అందుకని ఎంత అందంగా చెప్తారో చూడండి. కన్నుల వెంట వేడి నీరు కారుతుంటుంది. మా అయ్య రాముడు కట్టినటువంటి దీర్ఘమైన మంగళసూత్రం ఉంటుంది. ఉష్ణార్ధితాంసానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమ నిష్కంఠీం సుజాత పక్ష్మామభిరక్త కంఠీం. మా అమ్మ యొక్క కన్నులకున్నటువంటి ఈ కన్ను వెంట్రుకలు నల్లహా దిట్టంగా ఉంటాయి, ఒత్తుగా ఉంటాయి. అమ్మ కన్నులు పరిపూర్ణమైనటువంటి ప్రేమని కురిపించేటటువంటి కన్నులతో వాత్సల్యమూర్తి అయి మా అమ్మ చూస్తూ ఉంటుంది. ఇంతటి దిక్కుమాల పని వీడు చేసినా మా అమ్మ కళ్ళల్లో కరుణ ప్రేమ తప్ప ఇంకొకటి ఉండవు. మా అమ్మ కళ్ళు అలా ఉంటాయి. సుజాత పక్ష్మామభిరక్త కంఠీం వనే ప్రవృత్తామివ నీల కంఠీం. వనంలో ఉన్నటువంటి నెమలిలా ఉంటుంది మా అమ్మ. ఆవిడ ఆగమ విపినమయూరీం, వేదముల చేత ఆవిష్కరింపబడిన తల్లి. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. ఆ తల్లిని వీడు చెనకడమే, వీడు బతుకుతాడా? అటువంటి తల్లి మాయమ్మ. సీతమ్మ తల్లి దర్శనానికి ఎన్ని మాటలు ప్రార్థన చేస్తున్నారో చూడండి లోపల హనుమ అని. నా తల్లి అటువంటి తల్లిగా నాకు దర్శనమిచ్చుగాక అని నమస్కారం చేసుకుంటూ ఆ రావణాసురుని యొక్క పుష్పక విమానంలోకి, వాడు పడుకున్నటువంటి ఆ శయనాగారంలోకి ప్రవేశిస్తున్నారు స్వామి. స్వామి ఎలా అపేక్షించారో రేపటి రోజున అలా దర్శనం అవుతుంది. అందున గమ్మత్తేమిటి, రేపు కూడా ద్వాదశి వెడితే నెక్స్ట్ వచ్చేది మళ్ళీ త్రయోదశి. ఇవాళ భీష్మేకాదశి, రేపు ద్వాదశి, శుక్లపక్షం ఉత్తరాయణం. అందుకని రేపటి రోజున సిద్ధి సరిగ్గా చెప్తాం గనక, రేపు మనోవిజయం చేసి రావణుణ్ణి తిరస్కరించి సీతమ్మ తల్లి దర్శనాన్ని హనుమ పొందితే ఎలా ఉంటుందో, ఆత్మదర్శనం అంటే ఏమిటో రేపు సిద్ధిసర్గ కనుక, హనుమ సీతమ్మని చూసింది సిద్ధిసర్గ అవుతుంది కనుక, రేపు ఆ దర్శనానికి సంబంధించినటువంటి విశేషాలని వివరిస్తాను. అందుకని హనుమ అమ్మని మనస్సులో పవిత్రంగా ప్రార్థన చేస్తున్న ఘట్టం దగ్గర ఇవాళ ఆపు చేద్దాం. ఒక్క 11 మాటలు స్వామి యొక్క నామం చెప్పుకుని మనం బయలుదేరదాం. రేపటి రోజునమ్మా అందరికీ జ్ఞాపకం ఉంది కదా, సిద్ధిసర్గ పరమశక్తివంతమైనటువంటి సర్గ. ఆ సర్గ వినడం చేత ఎంతో ఫలితం కలుగుతుంది అని పెద్దలు నమ్మారు. అందుచేత రేపటి రోజున ఉదయం 8 గంటలకి స్వామికి అమ్మకి అభిషేకం జరుగుతుంది. ఏ రుసుము కట్టక్కర్లేదు. వచ్చిన వాళ్ళందరికీ అభిషేక తీర్థం ఇస్తారు. ఎవరైనా సంతోషంగా తీసుకొద్దాం అని అనిపిస్తే ఉంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, తేనె, ఈ పంచామృతాల్లో వీటినైనా తీసుకురండి. అద్భుతంగా పంచ సూక్తాలతో స్వామికి అభిషేకం జరుగుతుంది. 8 గంటలకు వచ్చి హాయిగా కూర్చుని తిలకించి తీర్థం పుచ్చుకుని వెళ్ళండి. సాయంకాలం సిద్ధిసర్గ సీతమ్మ తల్లి దర్శనం గురించి వివరిస్తాను. అందుచేత ఒక్క 11 మాటలు స్వామి నామం చెప్పుకుని బయలుదేరదాం. శతకంఠ వధోపాయ చాతుర్యయుక్తం శతకంఠ ఛేదక సీతా ప్రబోధం, అశ్వమేధయాగ అమితోత్సాహం, దశశత శిరఛేద దీక్షా ప్రతాపం, దశశత శిరఛేద దశరథ సూనం, సకల సైన్యావృత సాకేతవాసం, బోధిత కపివర్య పూర్ణస్వరూపం, చిలిత వాలసం వేష్టిత కాయం, యజిత రామపాద యజురాది వాక్యం, భక్తజన కాంక్ష ముక్తి నిధానం, లీలా వినోదిత దానస్వరూపం, లీలా వినోదిత దాసస్వరూపం, పరిపాలిత భక్త పాదపకల్పం, భుతజన వేదిత పూర్ణస్వరూపం, భద్రాచల రామ భద్రసమేతం, వరసుందర రామ దాసానుపాలం, శ్రీరామదూతం శిరస నమామి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.